గుడ్ మార్నింగ్. ప్రభు నందు ప్రియులరా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి పాత సంవత్సరమును మనమంతా కూడాను పూర్తి చేసి సజీవులంగా నూతనమైనటువంటి సంవత్సరంలో ప్రవేశించాము. ఈ సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత మనము ప్రతి విషయంలోనూ సరైనటువంటి స్పష్టమైనటువంటి ఒక గురిని కలిగినటువంటి వారంగా బ్రతకవలసి ఉన్నాము. గురి అనేటువంటిది కనుక లేకపోయినట్లయితే మన యొక్క జీవితంలో ఏ పనిలోనైనాను సరైనటువంటి విధముగా మనము దిశను నిర్దేశించుకొనగలిగి దాని వైపుకు వెళ్ళేటువంటి వారంగా ఉండలేము. కాబట్టి దేవుని విషయంలో సహా మనము కొన్ని స్పష్టమైనటువంటి గురులను కలిగినటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. ప్రార్థన విషయంలో కానీ, దేవుని వాక్యమును ధ్యానించడం విషయంలో కానీ, మిగిలినటువంటి దేవునితో ఉన్నటువంటి మన యొక్క వ్యక్తిగత సంబంధం అనేటువంటి దాని విషయంలో ఉండేటువంటి అన్ని ఏరియాస్లోనూ కూడాను మనము కొన్ని స్పష్టమైనటువంటి గురి గమ్యములను చేరాలి అనేటువంటి ఆ యొక్క ఆశను మనము కలిగినటువంటి వారంగాను, నిర్ణయించుకున్నటువంటి వారంగాను మనము ఉండవలసి ఉన్నది. ఈ దినమందు నిర్గమాకాండము 16:14 నుండి చదువుకుందాం. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెర చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములోనున్న వారి కొరకు కూర్చుకొనవలెనెను. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమెరతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకుని ఉండిరి. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరును మిగుల్చుకొనకూడదని వారితో చెప్పాను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. ఇక్కడ మనము ప్రయాణంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కరుణించి వారి పట్ల జాలి చూపించి వారు దాసత్వంలో ఉన్నారని, ఆయన పరితాప పడినటువంటి వాడాయే, ఆయన చిత్తానుసారముగా ఆ దాసత్వంలో ఉన్నటువంటి వారిని విడిపించు నిమిత్తమై అనేకమైనటువంటి గొప్ప కార్యములను వారి పట్ల చేసి ఫరో ఎదుట తన బాహుబలమును ఆయన చూపి వారిని తాను ఎంచుకున్నటువంటి, తాను తీసుకొని వెళ్ళవలెను అని అనుకున్నటువంటి యొక్క కానాను దేశమునకు వారిని మోషే యొక్క ఆధ్వర్యంలో తీసుకుని వెళుతున్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ సమయంలో వారు ఎన్నడూ విననట్టి ఎన్నో సూచక క్రియలను వారు వారి కన్నుల ఎదుట చూచి ఉన్నారు. దేవుని యొక్క మహాశక్తిని వారు కళ్ళారా చూసినటువంటి వారుగా ఉన్నారు. అయితే ఈ ప్రయాణ కాలములో వారు గొణుగుట సనుగుట అనేటువంటిది చేయటం వల్లను, దేవుని యందు విశ్వాసం ఉంచకపోవటం చేతను వారిని దేవుడు శిక్షించటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. ఈ క్రమంలో వారు ఒకనొక సమయంలో తిండిని గురించి, త్రాగేటువంటి దానిని గురించి గొణుగుట సనుగుట చేసినప్పుడు దేవుడు వారికి ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. అదే సమయంలో మాంసము కొరకు వారు ఆశపడినప్పుడు వారి కన్నుల ఎదుట ఆ మాంసమును అతి విస్తారముగా వారికి అనుగ్రహించాడు. అయితే దీని విషయంలో వారికి కొన్ని ఆజ్ఞలు అనేటువంటివి ఇవ్వబడినాయి. ఏమిటంటే ఆజ్ఞలు, వారు కూర్చుకునవలసినటువంటి పరిమాణం అనేటువంటిది నిర్ణయించబడింది. ఆ పరిమాణము చొప్పున వారు ప్రతిదినము ఎవరికి వారు వారి కుటుంబమునకు ఎంతైతే కావలసి ఉంటుందో ఆ పరిమాణము చొప్పున మనుషులు ఉన్నటువంటి ఆ యొక్క లెక్కను బట్టి ఆ యొక్క మన్నాను ఎప్పటికప్పుడు కూర్చుకునవలసి ఉన్నది. అదేవిధముగా ఈ మన్నాను మరునాటి వరకు వారు మిగిల్చి ఉంచకూడదు అనేటువంటి ఆజ్ఞను మోషే ద్వారా దేవుడు వారికి ఇవ్వటం అనేటువంటిది జరిగినది. అయితే ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, వీళ్ళు బయటకు వెళ్ళారు, కూర్చుకున్నారు, వచ్చారు. వచ్చిన తర్వాత కొంతమంది ఏమో కొంత తక్కువగా కూర్చుకున్నారు, కొంతమంది ఏమో కొంత ఎక్కువగా కూర్చుకున్నారు. అయితే ఓమరుతో కొలిచినప్పుడు, అంటే వారి యొక్క పరిమాణం ఉన్నది కదా, ఎంతైతే వారు కూర్చుకునవలసి ఉన్నదో దాని ప్రకారం కొలిచినప్పుడు, అంతకన్నా ఎక్కువగా కూర్చుకున్న వాడి యొక్క మన్నా, అంతకన్నా తక్కువగా కూర్చుకున్న వాడి యొక్క మన్నా కూడా ఆ ఓమెరతో సరిగ్గా ఓమెర వరకు తేలింది. అంటే తక్కువ కూర్చుకున్నటువంటి వాడికేమో అది ఫిలప్ అయిపోయింది, ఎక్కువ కూర్చుకున్నటువంటి వాడికేమో తగ్గిపోయి ఓమెర పరిమాణమునకు సరిపోయింది అన్నమాట. ఈ విధముగా జరగటం అనేటువంటిది వారి కన్నుల ఎదుటే వారు చూచిన్నారు. ఎక్కువ కూర్చుకున్నటువంటి వాడికి ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చుకున్నటువంటి వారికి తక్కువ కాలేదు. మరి యొక్క విషయం కూడా వారికి చెప్పబడింది, అదేమిటంటే దానిలో ఏమాత్రం కూడా మరుసటి దినం వరకు మిగిలి ఉండకూడదు అనేటువంటి విషయం వారికి చెప్పబడింది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే పేరాసెతోనో లేకపోతే బద్ధకస్తులయ్యో ప్రతి దినము వెళ్ళి దానిని కూర్చుకునవలసి వస్తున్నది అనేటువంటి ఉద్దేశంతోనో, దేని చేతనైతేనేమి మొత్తానికి వాళ్ళు కొంత కూర్చుకున్న తర్వాత కొంత భాగాన్ని మరుసటి దినం వరకు వారు ఉంచారు. ఉంచినప్పుడు జరిగినటువంటిది ఏంటంటే, మొదటగా అది వారికి పనికి రాకుండా పోయింది, రెండవది అది కంపుగొట్టింది. కంపుగొట్టినప్పుడు మనం ఏం చేస్తాము, పారవేసి ఆ పాడైపోయినటువంటి దాన్ని పాత్రను బాగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ పని పెట్టిందనమాట, అంటే దాన్ని శుభ్రపరిచేటువంటి పని అనేటువంటిది కూడా వారికి అడిషనల్గా చేయవలసి వచ్చిందనమాట. ఈ విధంగా బాధపడిన తర్వాత మళ్ళా ఎవరు ఆ విధంగా చేయకుండా జాగ్రత్త పట్టడం అనేటువంటిది జరిగింది. మనము మత్తయి సువార్త 6:19 చూసినట్లయితే, కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పాడంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి తొంగిలెదరు అని చెప్పటం చూస్తూ ఉన్నాము. ఇది మనం చదవగానే ఏమనిపిస్తుందంటే, భూమి మీద మనం ఏ విధమైనటువంటి ధనమును ఆస్తిపాస్తులను ఇలాంటి వాటిని సమకూర్చుకునకూడదా, దీని అర్థం అదే అనేటువంటి అనుమానం కొంతమందికి రావచ్చు. దీని అర్థం ఏంటంటే ఆ విధంగా చేయాలని కాదు, దేవుడు మనము ఈ లోకంలో కష్టజీవులంగా బ్రతకాలని ఆశించేటువంటి వాడై ఉన్నాడు. ఇది స్పష్టంగా చెప్పబడింది, సోమరులంగా కానీ బద్ధకస్తులంగా కానీ ఉండకూడదని, మనం కష్టపడి బ్రతకవాలని అని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆదాము తను తన భార్యతో కలిసి తప్పిదం చేసినప్పుడు దేవుడు వారిని కష్టపడి బ్రతికే విధంగా ఏదైన వనం నుండి పంపివేశాడు. ఆ విధంగా మొదటి నుండి కూడా, ఆది మానవుని యొద్ద నుండి కూడా దేవుడు మనుషులు వారు కష్టపడి బ్రతికేటువంటి వారై ఉండాలని చెప్పి ఆశించేటువంటి వాడై ఉన్నాడు. ఇదే సమయంలో మనము దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని, స్తుతిని, కృతజ్ఞతను ఆయనకు ఇచ్చేటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. కొంతమంది దేవుని యొద్ద నుండి అనేకమైనటువంటి మంచి ఇవులను పొందేటువంటి వారుగా ఉంటారు. వారికి ఏ విధమైనటువంటి ఆస్తిపాస్తులు లేనటువంటి సమయంలో, కడు పేదరికంలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు, ఏ విధమైన దిక్కు తోచని విధముగా ఉన్నప్పుడు దేవుడు వారికి సహాయం చేసేటువంటి వాడుగా ఉంటాడు. తాను వారి ఎడల జాలి పడినటువంటి వాడే, ఏ విధమైనటువంటి హోప్పు అనేటువంటిది వారికి లేకపోయినప్పటికీ వారిని నెమ్మదిగా ఆశీర్వదించి స్వస్థపరిచి వారికి ఎన్నో మంచి ఇవులను అనుగ్రహించి వారు ధనవంతులయ్యేటువంటి వారుగా చేసేటువంటి వాడుగా కొన్ని సందర్భాల్లో ఉంటూ ఉంటాడు కొందరి పట్ల. ఇవి పొందిన తర్వాత మనుషులు వారు ఎక్కడి నుండి వచ్చారో, ఎలాంటి స్థితి నుండి దేవుడు వారిని పైకెత్తాడో, ఏ విధముగా వారిని అంచెలంచెలుగా పైకు లేపినాడో అనేటువంటిది పూర్తిగా మర్చిపోయినటువంటి వారుగా అయిపోతూ ఉంటారు. ఇది అందరి విషయంలో జరగకపోవచ్చును, కానీ అనేక మంది విషయంలో జరిగేటువంటిదిగా మనము చూడవచ్చు. మనము తక్కువగా ఉన్నప్పుడు దేవుని ఎడల కొంత భయభక్తులు కలిగినటువంటి వారమై ఉంటాము. అయితే మన ఆస్తి పెరిగినప్పుడు, మనకు ఈ లోక సంబంధమైనటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ అనేటువంటిది, ఇళ్ళు వాహనాలు ఇలాంటివి పెరుగుతూ ఉన్నప్పుడు మనము గర్విష్ఠులమయ్యేటువంటి పరిస్థితి, అహంకారులమయ్యేటువంటి వారంగాను, ఇతరులను తోలనాడేటువంటి వారంగాను, అదుపు తప్పి మాట్లాడేటువంటి వారంగాను, దేవునికి చెల్లించవలసినటువంటి స్తుతిని కానీ కృతజ్ఞతను కానీ చెల్లించేటువంటి వారంగా మనం ఉండము. ఇది చాలాసార్లు మనకు కనబడుతూ ఉంటుంది, అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. అతను చాలా పేదవాడిగా ఉండేవాడండి, ఆయన ఇప్పుడు చాలా ధనవంతుడండి అని కొంతమందిని గురించి చెప్పబడుతూ ఉంటుంది. అయితే ఈ ధనవంతుడైనటువంటి వాడు ఒకప్పుడు పేదవాడిగా ఉన్నటువంటి వాడే ఇప్పుడు కుబేరుడిగా ఉన్నటువంటి వాడు ఎలా ఉంటున్నాడు? దేవుని ఎడల స్తుతిని చెల్లించేటువంటి వాడుగా ఉంటున్నాడా? దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ఆరాధన చేసేటువంటి వాడుగా ఉంటున్నాడా? తన చుట్టూ ఉన్నటువంటి వారిని తన వలే ప్రేమించేటువంటి వాడుగా ఉంటున్నాడా? బీదల ఎడలను తమ కాళ్ల మీద తము నిలబడి బ్రతకలేనటువంటి వారి ఎడలను ప్రేమ కలిగినటువంటి వాడుగా, ఇచ్చే స్వభావం కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడా అని ఆలోచించినట్లయితే ఆ విధంగా ఉండేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. ఈ ధనాపేక్ష అనేటువంటిది లోకములో ఎలాంటిదంటే మనుషుల యొక్క ఆత్మీయ నేత్రములకు గ్రుడ్డితనం కలుగజేసేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ప్రతి పైసా అనేటువంటిది లెక్క పెట్టుకునేటువంటి విధంగా వారికి గ్రుడ్డితనము కలుగజేస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యమును మనము గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథములో దేవుడు తన కట్టడలను ఇచ్చినప్పుడు ఆయన ఏమని సెలవిచ్చాడంటే బీదలను గురించి, పరదేశులను గురించి, అదే విధముగా విధవరాళ్లను గురించి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయములుగా ఆయన చెప్పడం అనేక సార్లు జరిగింది. వీరి ఎడల కనికరము కలిగి ఉండండి, వారి యొక్క అవసరతలను తీర్చండి, నేను మీకు ఇచ్చినటువంటి దానిలో కొంత భాగము వారి కొరకు వెచ్చించండి, ఇలాంటి విషయములు ఎన్నో చెప్పడం జరిగింది. అంతేకాదు మనుషుల ఎడల మాత్రమే కాదు, ఈ పంట వచ్చినటువంటి సమయంలో ఆ పంటలో పరిగెను మీరు వదిలేసేయాలని చెప్పాడు. పరిగె అంటే అర్థం ఏంటంటే కంకెలను కోసిన తర్వాత కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని కంకెలు మిగిలిపోతూ ఉంటాయి, పడి వాటిని ఏరుకొనవద్దు, మళ్ళీ తిరిగి అవి అలా ఉంచేయండి. ఎందుకంటే అది పరదేశులకు, దిక్కులేనటువంటి వారికి, లేకపోయినట్లయితే ఆకాశ పక్షులకు వేటిగా ఆహారంగా అవి ఉండాలి అని చెప్పాడు. అదేవిధంగా నీవు పండ్ల చెట్లు గనక నువ్వు పెంచినట్లయితే ఈ పండ్లను కోసిన తర్వాత చివరికి మిగిలిపోయినటువంటివి అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి, మనం కోసేటప్పుడు కొన్నిటిని గమనించుకోకుండా కోయకుండా వదిలేస్తూ ఉంటాం, ఆ పండ్లను కోసుకుంటానికి మళ్ళీ తిరిగి వెనకకు వెళ్ళవద్దు, అవి ఆకాశ పక్షులకు, లేకపోతే మరో విధంగా దేని కొరకైతే దేవుడు వాటిని నిర్ణయించినాడో అవి తిని తృప్తి పొందవలసి ఉన్నది అని ప్రతి దానికి ఆయన ప్రొవిషన్ అనేటువంటిది ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ విషయాన్ని మనం పూర్తిగా మర్చిపోయేటువంటి వారంగా ఉంటూ స్వార్థపరులమైనటువంటి మనస్సుతోనూ మన పొట్టలు మనమే నింపుకునవలననేటువంటి తహతహలాడేటువంటి యొక్క మనస్సుతో మనము బ్రతికేటువంటి వారంగాను ఉన్నట్లయితే ఆ యొక్క మన్నా విషయంలో ఏమైతే జరిగినదో, అంటే మరునాటి వరకు ఉంచినటువంటి యొక్క మన్నా విషయములు ఏమైతే జరిగినదో అదే మనకును సంభవింపనై ఉన్నది. అది నీకు పనికి రాదు, అది కంపు కొట్టింది, ఆ తర్వాత ఎడిషనల్ వర్క్ నువ్వు చేయవలసినటువంటి పనిని సహితము దేవుడు దానిని బట్టి నీకు పెట్టగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. స్వార్థపూరితమైనటువంటి విధంగా మనము బ్రతికేటప్పుడు దురాశ అనేటువంటిది మనకు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ దురాశ అంటే సరైనటువంటి ఆశ కాదు, అది దేవుడు మనల నుండి ఆశించేటువంటి ఆశ కాదు. ఈ ఆశను మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఆయన యొక్క సన్నిధిలో మోకరించి దీని విషయమై మనం పశ్చాత్తాపపడినటువంటి వారమే, దాన్ని కంట్రోల్ చేయకపోయినట్లయితే అది ఎలా తయారవుతుందంటే మనలను ఏ విధమైనటువంటి దుర్మార్గతలోనికైనా దింపివేసేటువంటిదిగా తయారవుతూ ఉంటుంది. ధనాపేక్ష అనేటువంటిది సమస్తమైనటువంటి కీడులకు మూలమై ఉన్నటువంటిదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఈ ధనాపేక్ష ఉన్నటువంటి వారికి చుట్టూ ఉన్నటువంటి పేదవారిని కనికరించేటువంటి ఆ యొక్క మనసు అనేటువంటిది ఉండదు. ఒకవేళ ఒకప్పుడు ఉండి ఉన్నప్పటికీ అది పోయేటువంటిదిగా అది ఉంటుంది. అంటే అంతకుముందు పేదరికంలో వీరున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి వారిని గురించి ఆలోచించేటువంటి వారు ఇప్పుడు గొప్పవారైపోయిన తర్వాత వారిని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం మాకు లేదు అన్నట్లుగా వీళ్ళు ఉంటూ ఉంటారు. మరొకటి ఏంటంటే ఈ పేరాశ అనేటువంటిది, దురాశ అనేటువంటిది ఉన్నటువంటి వారు అన్యాయంగా సొమ్మును సంపాదించటానికి అలవాటు పడిపోయినటువంటి వారైపోతారు. ఎందుకంటే న్యాయమును అనుసరిస్తూ ముందుకు సాగుతున్నట్లయితే వారు అనుకున్నంత సంపాదించేటువంటి రీతిలో ఉండరు. కాబట్టి అన్యాయ రీతిగా తప్పనిసరిగా వెళ్లవలసినటువంటి పరిస్థితులు వారికి ఎదురవుతున్నప్పుడు దేని నిమిత్తమైతే వారు ప్రయాసపడుతున్నారో, ధనమును సంపాదించేందుకు, దానిని మర్నాటికి రెట్టింపు చేసుకునేందుకు, మన్నాటికి 5-6 రెట్లు చేసుకునేందుకు ఈ విధమైనటువంటి తలంపులు వారి కలిగి ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఈ నీతి అనేటువంటిది, నియమాలు అనేటువంటివి, దేవుని ఎడల భయం అనేటువంటిది, ఇలాంటివన్నీ కూడాను వారికి అడ్డుబండలుగా తయారవుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాక్యానికి వారి సొంత భావములు అనేటువంటివి కల్పిస్తూ పలాన చోట ఇలా చెప్పబడింది కదండి, బైబిల్లో పలానా ఆయన ఈ విధంగా చేశాడు కదండి, కాబట్టి మేమును ఈ విధంగా చేయటంలో తప్పేం లేదండి, దాని అర్థం ఇది కూడా మనం తీసుకోవచ్చండి అని ఈ విధమైనటువంటి పెడార్థాలు కల్పిస్తూ వారు వాదనలను దయ్యపు వాదనలుగా చేస్తూ మనుషులతో వాగ్వాదానికి దిగేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కొందరు అసలు ఈ భక్తి అంతా మనకి ప్రతి చోట అడుగడుగునా అడ్డుపడుతూ ఉన్నది, కాబట్టి దీన్ని పూర్తిగా పక్కన పెట్టేద్దామని దాన్ని పక్కన పెట్టేసేటువంటి వారు ఎంతోమంది ఉంటూ ఉంటారు. కాబట్టి నీ యొక్క పరిస్థితి దిన ముందు ఎలా ఉన్నది? నీవు పేరాస కలిగినటువంటి వాడు ఉన్నావా? దురాశ కలిగినటువంటి వాడు ఉన్నావా? అన్యాయంగా సహితము పేదల యొక్క నోళ్లు కొట్టి వారి యొక్క కష్టార్జితమును నీవు సొమ్ము చేసుకోవాలని ఆశించేటువంటి వాడుగా ఉంటున్నావా? నీ యొక్క గురి గమ్యం అనేటువంటిది మొదట్లో దేవుని యొద్దకు నీవు వచ్చినప్పుడు ఏమై ఉన్నదో అదే విధమైనటువంటి గురి గమ్యము నీకు ఈ దినము సహితము ఉన్నదా? లేకుండా భిన్నముగా ఉన్నట్లయితే నువ్వు వెనుకకు తిరిగి చూసుకునివలసినటువంటి అవసరము ఉన్నది. దేవుడు నీ సమస్తం కాకుండగా ఆయన యొక్క స్థానంలోనికి ఈలోక సంబంధమైనటువంటి ఏది వచ్చినప్పటికీ, ఆ మొదటి స్థానమును ఏది ఆక్రమించుతున్నప్పటికీ అదే నీకు దేవుడిగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి నీ యొక్క మొదటి స్థానము ఏమై ఉన్నది? నీ కుటుంబమై ఉన్నదా? నీ పిల్లలై ఉన్నారా? నీకున్న ఆస్తిపాస్తులై ఉన్నావా? లేకపోతే నీకు ఈలోక సంబంధంగా ఇంకేమైనా ఉన్నట్లయితే అవి దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమించేటువంటివిగా ఉంటున్నావా? నీవు పరీక్షించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. క్రీస్తు ప్రభు ఈ లోకంలో బ్రతికి ఉన్నటువంటి కాలంలో ఒక రిచ్ యంగ్ రూలర్ ఆయన వద్దకు వచ్చాడు. పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే నేనేమి చేయాలి అని చెప్పి అడిగాడు. అడిగితే క్రీస్తు ప్రభు ఏమన్నాడంటే అతనితోటి, నీవు నీకున్నటువంటిదంతా కూడా అమ్మి పేదలకు ఇచ్చేసేయి, ఆ తర్వాత నీ వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. ఆ మాటను విన్నప్పుడు అతనికి ఏమీ తోచలేదు. ఎందుకంటే ఆయన ఏదో వాక్యానుసారంగానో ధర్మశాస్త్రం పరంగానో ఏదో చెప్తాడనుకున్నాడేమో, లేకపోతే సమస్తము ఎరిగినటువంటి వాడుగా అతను మొదటి నుండి ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి వాటన్నిటి విషయమై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని జాగ్రత్తగా ఉంటున్నాడని గ్రహించి యేసు ప్రభువు అతను ఆ మాట అడగగానే అతనిని, ఓ నువ్వంటయ్యా దగ్గరకు వచ్చావా, మొత్తం చేస్తున్నావు కదా మొదటి నుండి కూడాను అసలు నీలో తప్పు కానీ ఇంకోటి కానీ ఏమి లేదు, ధర్మశాస్త్రాన్ని నువ్వు పూర్తిగా అనుసరిస్తూ ఉన్నావు, నీకేమి డోకా లేదయ్యా అని చెప్తాడు అనుకున్నాడేమో మరి తెలియలేదు. అయితే యేసు ప్రభు ఈ రకంగా చెప్పేటప్పటికి ఇదేమిటి అని అతనికి ఏమి అర్థం కాలేదు. ఇలాంటిది కూడా ఉన్నదా? ఒక్కసారిగా కిన్నుడైపోయాడు. ఏమనుకున్నాడంటే ఇక వేస్ట్ అనుకున్నాడు. నిత్య రాజ్యంలోనికి ప్రవేశించకపోయినా పర్వాలేదు కానీ నాకున్న సమస్తాన్ని నేను అమ్మివేయటం ఏంటి, ఎవరికో ఇచ్చేయటం ఏంటి, దాని కొరకు కష్టపడినటువంటి వారికి నేను వచ్చి ఆయన వెనకాల తిరగటం ఏంటి అని అనుకున్నాడు. వెంటనే మరుమాట చెప్పకుండగా ఇక అక్కడ ఉండటం కూడా వేస్ట్ అనుకుని అతను వెళ్ళిపోవటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. దీనిని బట్టి మనం చూసినప్పుడు మనకేమని అర్థమవుతున్నదంటే మనలో ప్రతి వారి ఎడల దేవుని యొక్క చిత్తం అనేటువంటిది ఒక్కొక్క రీతిగా ఉంటూ ఉంటుంది. ఎవరి ఎడల దేవుని చిత్తము ఏమై ఉన్నది అనేటువంటిది ఎవరికి వారు ప్రార్థన చేసి నిర్ణయించుకునవలసినటువంటి అంశమై ఉన్నది. కొంతమంది బలవంత పెట్టేటువంటి వారుగా ఉంటుంటారు. ఆ బలవంత పెట్టడం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు. ఎవరికి వారు ప్రార్థన చేసుకుని దేవుడు వారి పట్ల ఏ విధమైనటువంటి ఆశను కలిగి ఉన్నాడో, ఆయన చిత్తం ఏమై ఉన్నదో ఎవరికి వారు నిర్ణయించుకునవలసినటువంటి విషయమై ఉన్నది. ఆ విషయమును నిర్ణయించుకున్న తర్వాత దేవుని యొక్క చిత్తానుసారంగా ఎవరికి వారు ముందుకు నడవలసినటువంటి వారై ఉన్నారు. ఈ రిచ్ యంగ్ రూలర్ అనేటువంటి ఇతను యేసు ప్రభు తనకు సమాధానం చెప్పినప్పుడు ఏమనుకున్నాడంటే ఇక వేస్ట్ అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అనేటువంటి మాట చెప్పడం జరిగింది. పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము అని ఆయన చెప్పడం జరిగింది. అక్కడ మనం గమనించినప్పుడు అతడు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తున్నాడు, కాబట్టి అతను దేవుని యొక్క రాజ్యంలో తప్పనిసరిగా ప్రవేశిస్తాడు అనేటువంటిది అందరూ నమ్మేటువంటిది. అయితే అక్కడ యేసు ప్రభు చెప్పినటువంటిది ఏంటంటే, ఈ యొక్క రిచ్ యంగ్ రూలర్ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. ఏంటండి మరి అన్నీ చేస్తున్నానని చెప్పాడు కదా, అక్కడ ధర్మశాస్త్రాన్ని అంతా కూడా బాల్యం నుండి అనుసరిస్తున్నాను ఇవన్నీ కూడాను అని చెప్తా ఉన్నాడు కదా, మరి దాని ప్రకారం అతను పరలోకానికి వెళ్ళాలి కదండి అని అంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రం మనం అనుసరించటం అనేటువంటిది ఒకటి, రెండవది ఏంటంటే దేవుని చిత్తానుసారంగా నడవలసినటువంటి బాధ్యత సహితము మన మీద ఉన్నది. కాబట్టి దేవుని చిత్తం అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ థింగ్ అనేటువంటిది మన జీవితంలో మనకి ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది. దేవుని యొక్క చిత్తం అనేటువంటిది చాలామందికి అసలు అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే అదేదో మాట ఉన్నదండి, దాన్ని ఎవరికి తగినట్లుగా వాళ్ళు వాడుకుంటూ ఉంటారండి అని చాలామంది యొక్క అభిప్రాయం. అయితే దేవుడు ప్రతి వారి ఎడల ఆయన వారి పట్ల కలిగినటువంటి ఆ యొక్క చిత్తమును బట్టి వారు నడుచుకొని వాళ్ళని ఆయన ఆశించేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. దేవుని చిత్తము చొప్పున జరిగించేటువంటి వాడు దేవుని యొక్క మనసును కలిగినటువంటి వాడై ఉంటాడు. కొన్నిసార్లు దేవుని యొక్క మనసును కలిగినటువంటి వారంగానే మనము మన యొక్క జీవితంలో ప్రారంభించి కొనసాగుతూ ఉంటాము, కానీ మార్గ మధ్యంలో ఏమవుతూ ఉంటుందంటే ఎక్కడో పేరాశ అనేటువంటిది, ఎక్కడో దురాశ అనేటువంటిది, ఎక్కడో మనది కానటువంటి దానిని మనము ఆక్రమించుకునవలనని, తేరగా ఉన్నది కాబట్టి దానిని ఆక్రమించుకునవలనని, దాన్ని పొందవలనని ఇలాంటి ఆశలకు గురి అయిపోయినటువంటి వారే కొంతమంది వారి యొక్క సాక్ష్యమును పాడు చేసుకుని వారికి ఉన్నటువంటి విశ్వాసమును పోగొట్టుకునేటువంటి వారిగా ఉంటుంటారు. నేను 2 దినముల క్రితము యూట్యూబ్లో ఎవరి గురించి వింటూ ఉన్నాను. ఇతను ఒక దైవ సేవ చేస్తున్నాను అనేటువంటి విధంగా ఇతను యూట్యూబ్లో వీడియోస్ అవి పెడుతూ ఉంటాడు. ఇతను మరి ఒక అతను గురించి మాట్లాడుతున్నాడు. ఏమిటి ఇతను చెప్పేది అంటే, ఆ బోధకుడు ఈ విధమైనటువంటి వాటి నిమిత్తము డబ్బు తెప్పించుకొని అతను సరిగా ఖర్చు పెట్టలేదు, అతను తినేస్తున్నాడు అనేటువంటి విధంగా చెప్తూ ఉన్నాడు. సరే, నేను ఇదంతా విన్న తర్వాత ఎవరిని గురించి అయితే అతను చెప్తూ ఉన్నాడో, అతను నాకు తెలిసినంత వరకు నేను విన్నంత వరకు అతను దేవుని యొక్క సేవను నమ్మకంగా చేసేటువంటి వాడే. అయితే ఇతను చెప్తున్నటువంటి దానిలో నిజం కనుక ఉన్నట్లయితే ఒకవేళ అతడు ఈ విధంగా మారిపోయాడా అని నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే సాతానుడు మనలను ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కొట్టి వెనుక మళ్లించగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. నీవు ఎవరవైనా కావచ్చును, ఎంత పెద్ద విశ్వాసివైనా కావచ్చును, నీకు సువార్త చేసినటువంటి అనుభవం ఎంతైనా ఉండి ఉండవచ్చును, ఎన్ని సంవత్సరముల అనుభవమైనా ఉండి ఉండవచ్చును, డబ్బు హ్యాండిల్ చేసేటువంటి విషయం గనుక నీవు టేకప్ చేసినట్లయితే సాతానుడు నిన్ను ఎలా అటెంప్ట్ చేయగలడో నువ్వు ఎరగవు. అనేకమైనటువంటి సార్లు అనేక సందర్భాల్లో ఈ విషయంలో నమ్మకముగా ఉన్నటువంటి వారే తప్పటడుగులు వేసినటువంటి వారుగా చాలాసార్లు ఉన్నారు. తమ యొక్క స్వీయ చిత్తం చొప్పున జరిగించుకునేవాళ్ళనని, స్వార్థ ప్రయోజనములను నెరవేర్చుకునేవాళ్ళనని, దేవునికి లెక్కను నేను అప్పగించవలసి ఉన్నది అనేటువంటి యొక్క భయమును పోగొట్టుకుని వారు ఇష్టానుసారంగా దేవుని ద్రవ్యమును ఖర్చు పెట్టినటువంటి వారు అనేక మంది లోకములో ఉన్నారు. తమ సాక్ష్యమును నాశనము చేసుకున్నటువంటి వారుగా అనేక మంది ఉన్నారు. కాబట్టి నీవు ఎలా ఉంటున్నావు? నీవు విశ్వాసిగా ఉంటున్నావా, సేవకునిగా ఉంటున్నావా, లేకపోతే మరి ఒకరిగా ఉంటున్నావా? నువ్వు ఏ రకంగా ఉన్నప్పటికీ నీకు అప్పగింపబడినటువంటి పనిని నేను నమ్మకంగా చేసేటువంటి వాడుగా ఉండాలి. నీకు ఎంత అయితే నిర్ణయించబడినదో అంతవరకే నువ్వు తీసుకునవలసినది, కూర్చుకునవలసి ఉన్నది. పేరాశ కలిగినటువంటి వాడవే మర్నాటి వరకు ఉంచుకొనకూడదు అని చెప్పినటువంటి దానిని దగ్గర ఉంచుకున్నటువంటి వాడుగాను ఉంటున్నట్లయితే నువ్వు 3 విషయములను గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దేనినైతే ఉంచుకొనకూడదు అని చెప్పిన సమయము వరకు ఉంచుతూ ఉన్నావో అది నీకు పనికి రాదు మొట్టమొదటిగా. రెండవది నీకు కంపు గొట్టనై ఉన్నది, మూడవది నీకు పని పెట్టనై ఉన్నది. కాబట్టి మనం ఎలా ఉన్నాము? కొత్త సంవత్సరంలో ప్రవేశించాము, మంచిది. చాలా ఉత్సాహంగాను చాలా సందడి చేస్తూ ప్రవేశించాము, మంచిది. బహుమతులు పంపుకున్నాము, తిన్నాము, తిరిగాము, సంతోషం కొన్నాము, చాలా మంచిది. అయితే నీవు ఇప్పటి వరకు ఎలా ఉన్నావు, ఇక ముందు ఎలా ఉండబోతున్నావు? నీవు జాగ్రత్త వహించవలసి ఉన్నది. నీవు అజాగ్రత్తగా ఉన్నట్లయితే, మొదటి ప్రేమను నీవు విడిచినటువంటి వాడవైనట్లయితే, దేవుని భయభక్తులు నీలో నుండి తొలగిపోయినటువంటి వాడవైనట్లయితే, ఆ యొక్క విషయం అనేటువంటిది ఏదో ఒక సందర్భంలో బయటకు రాక తప్పదు. నువ్వు వేషం వేయాలని చూసినప్పటికీ, వేషధారణతో ఎంతో కాలంగా అనేక మందిని నువ్వు ఇన్ని సంవత్సరములు మభ్య పెడుతూ ఉన్నప్పటికీ, ఒక దినమున దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చి నువ్వు సంపాదించినది నీకు పనికి రాకుండా చేస్తాడు. అది నీకు కంపు కొట్టే విధంగా చేస్తాడు. ఆ కంపు చూచే వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. ఆ తర్వాత ఎక్స్ట్రా పని నువ్వు చేయక తప్పదు పనిష్మెంట్ క్రింద. కాబట్టి ఈ విషయములను మనం జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరం యొక్క మొదట్లో మన యొక్క హృదయములను మనం పరీక్షించుకొని మనం ఎలా ఉన్నాము? దేవుడు మనకు నిర్ణయించినటువంటి దానినే మనం చేసేటువంటి వారంగా ఉన్నామా? దేవుని చిత్తానుసారంగానే మనము నడుచుకునేటువంటి వారంగా ఉన్నామా? ఆయన మాటకు లోబడి విధేయత చూపేటువంటి వారంగా ఉన్నామా అని పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ మన జీవితంలో కొనసాగించేటువంటి వారంగా మనము ఉండవలసినది. ఆ విధముగా ఉండున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమడి ఉన్న తండ్రి, ఈ సమయంలో మేము నీ యొక్క సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము. కొత్త సంవత్సరమును మా ఎదుట నీవు ఉంచున్నాము. ఎంతకాలము మేము ఈ సంవత్సరంలో కొనసాగనై ఉన్నామో తెలియదు. చివరి వరకు ఉండనై ఉన్నాము, లేనట్లయితే మధ్యలోనే నీవు మమ్మల్ని పిలిచినట్లయితే నీ వద్దకు రావలసినది మాకైతే తెలియదు. మేము నిమిత్త మాత్రులమని గ్రహించుకొని నీవు మాకు నిర్ణయించినటువంటి దాన్ని చొప్పున నడుచుకున్న రీతిగా మాకు సహాయం చేయండి. పేరాశనైనను దురాశనైనను చీకటి సంబంధమైనటువంటి అన్యాయంగా ప్రవర్తించేటువంటి మనసునైనను మా హృదయంలో ఉండకునకుండునట్లుగా మేము జాగ్రత్త పడినట్లుగా మాకు సహాయం చేయండి. మీకు భయపడేటువంటి వారిని మమ్మల్ని చేయండి. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని స్వార్థపూరితంగా ఆశించుతూ నీ యొక్క వాక్యమును నీ యొక్క కట్టడలను సహా ప్రక్కన పెట్టేటువంటి వారంగా మేము ఉండకుంటున్నట్లుగా మమ్మల్ని గురించి మేము జాగ్రత్త పడినట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తునామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.